మీకా గ్రంథము 1వ అధ్యాయము. యెరూషలేము, సమరయ. యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదారాజుల రోజుల్లో సమరయ గురించి, యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం. ప్రజలారా, మీరంతా వినండి. భూమి, నువ్వు నీలో ఉన్నదంతా వినాలి. యెహోవా ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. పరిశుద్ధాలయంలోనుంచి ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. చూడండి, యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు. ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి, లోయలు పగిలిపోతాయి. నిప్పుకు కరిగిపోయే మైనంలా, వాలుమీద పడ్డ నీళ్లు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి. ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే, ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? అది సమరయ కాదా? యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? అది యెరూషలేము కాదా? నేను సమరయను పొలంలోని రాళ్లకుప్పలాగా చేస్తాను, ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను. దాని రాళ్లు లోయలో పారబోస్తాను, దాని పునాదులు కనబడేలా చేస్తాను. దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి, దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి. దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను. అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది, కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్లీ వెళ్ళిపోతాయి. ప్రవక్త విలాపం. ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను, చెప్పులు బట్టలు వేసుకోకుండా తిరుగుతాను, నక్కల్లాగా అరుస్తాను, గుడ్ల గూబల్లాగా మూలుగుతాను. దాని గాయాలు మానవు, అవి యూదాకు తగిలాయి. నా ప్రజల గుమ్మం వరకు, యెరూషలేము వరకు అవి వచ్చాయి. ఈ సంగతి గాతులో చెప్పవద్దు, అక్కడ ఏమాత్రం ఏడవద్దు. బేత్లెయప్రలో నేను దుమ్ములో పడి పొరలాడాను. షాఫీరు పురవాసులారా, నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి. జయనాను పురవాసులారా, బయటకు రావద్దు. బేత్ ఎజేల్ దుఃఖిస్తోంది, వారి భద్రత తొలగిపోయింది. మారోతు వారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు. యెహోవా విపత్తు కలిగించాడు, అది యెరూషలేము గుమ్మాల వరకు వచ్చింది. లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పోల్చండి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి. నువ్వు సియోను కుమార్తె పాపానికి ప్రారంభం. మీరు విడుదల కోసం మోరిషత్ గాతుకు కానుకలిస్తారు. అగ్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది. మారేషాపురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునేవాణ్ణి మీ మీదికి పంపిస్తాను. ఇశ్రాయేలుల నాయకులు అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు. నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో, నీ వెంట్రుకలు కత్తిరించుకో, రాబందులాగా బోడిగా ఉండు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు. మీకా గ్రంథము 2వ అధ్యాయము. ధనికుల దుర్మార్గాలు. మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది, కాబట్టి పగటి వెలుతురులో వాళ్లు అలా చేస్తారు. వాళ్లు పొలాలు ఆశించి లాగేసుకుంటారు, ఇళ్ళు ఆశించి తీసేసుకుంటారు. వ్యక్తిని అతని ఇంటిని, వ్యక్తిని అతని వారసత్వాన్ని వాళ్లు అణిచేసి ఆక్రమించుకుంటారు. కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను. దాని కింద నుంచి మీ మెడలను వదిలించుకోలేరు, గర్వంగా నడవలేనంతగా అపాయం రాబోతుంది. ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు, ఎంతో దుఃఖంతో ఏడుస్తారు. వారిలా పాడతారు, ఇశ్రాయేలీయులమైన మనం బొత్తిగా పాడైపోయాం. యెహోవా నా ప్రజల భూభాగాన్ని మార్చాడు. ఆయన నా దగ్గరనుంచి దాన్ని ఎలా తీసేస్తాడు? ఆయన మన భూములను ద్రోహులకు పంచి ఇచ్చాడు. అందుచేత చీట్లు వేసి ధనవంతులైన మీకు భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో వారసులెవరూ ఉండరు. అబద్ధ ప్రవక్తలు ప్రవచించవద్దు. ఈ విషయాలను వాళ్ళు ప్రవచించకూడదు, అవమానం రాకూడదు అని వారంటారు. యాకోబు వంశమా, యెహోవా సహనం తగ్గిపోయిందా? ఆయన ఎలాంటి పనులు చేస్తాడా అని చెప్పటం భావ్యమేనా? యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా. ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు. యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా నిర్భయంగా దారిన పోతూ ఉన్నవారి పైబట్టలను, అంగీని మీరు లాగివేస్తారు. వారికిష్టమైన ఇళ్లలో నుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు. వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండా చేస్తున్నారు. లేచి వెళ్ళిపోండి, అది అపవిత్రం అయిపోయింది. కాబట్టి మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. పనికిమాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను అంటే వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు. విమోచన వాగ్దానం. యాకోబు, నేను మిమ్మలందరినీ తప్పకుండా పోగు చేస్తాను. ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను. గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను. తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను. చాలామంది ఉండటం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది. వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు. వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. వాళ్ల రాజు వారికి ముందుగా నడుస్తాడు. యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు.
మీకా 3వ అధ్యాయము. నాయకులు, ప్రవక్తలు. నేనిలా చెప్పాను, యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏమిటో మీరు తెలుసుకోవద్దా? మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. నా ప్రజల చర్మం ఒలిచేసి వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు. నా ప్రజల మాంసాన్ని తింటారు. వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా, ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు. ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు, కాని ఆయన వారికి జవాబివ్వడు. మీరు చెడు పనులు చేశారు కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు. నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, తమకు భోజనం పెట్టేవారికి సంపద వస్తుంది అని చెబుతారు. భోజనం పెట్టకపోతే వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకు వస్తుంది. సోది చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమిస్తాడు. పగలు చీకటిగా మారుతుంది. అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది. సోది చెప్పేవాళ్ళు కలవరపడతారు. నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు. అయితే నా మట్టుకైతే యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలను, ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి యెహోవా ఆత్మ మూలంగా సంపూర్ణ అధికారముతో, న్యాయముతో ఉన్నాను. యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్ని వక్రం చేస్తారు. సియోనును మీరు రక్తంతో కడతారు, దుర్మార్గంతో యెరూషలేమును కడతారు. ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు, వారి యాజకులు కూలికి బోధిస్తారు, ప్రవక్తలు డబ్బు కోసం సోది చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడు మనకు రాదు అనుకుంటారు. కాబట్టి మీ మూలంగా శత్రువులు సియోనును పొలంలాగా దున్నుతారు, యెరూషలేము రాళ్లకుప్ప అవుతుంది, మందిరమున్న కొండ అడవిలాగా అవుతుంది.
మీకా గ్రంథము 4వ అధ్యాయము. యెహోవా మందిర పర్వతం. తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది, కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు. అనేక రాజ్యాల వారు వచ్చి ఇలా అంటారు, యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి, ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు, మనం ఆయన దారుల్లో నడుచుకుందాం. సియోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి. ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ కత్తులను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొడతారు. రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. యుద్ధ విద్య నేర్చుకోవటం మానివేస్తారు. దానికి బదులు ప్రతివాడు ఎవరి భయమూ లేకుండా తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట. ఇతర ప్రజలంతా తమ దేవుళ్ల పేరుతో నడుచుకుంటారు. మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి ఎప్పటికీ నడుచుకుంటాము. యెహోవా ప్రణాళిక. యెహోవా ఇలా చెబుతున్నాడు, ఆ రోజు నేను కుంటివారిని పోగు చేస్తాను, అణగారిన వారిని, నేను కష్టపెట్టిన వారిని దగ్గరికి చేరుస్తాను. కుంటివారిని, శేషంగా దూరంగా పంపేసిన వారిని బలమైన ప్రజగా చేస్తాను. యెహోవానైన నేను సియోను కొండమీద ఇప్పటినుంచి ఎప్పటికీ వారిని పాలిస్తాను. మందల గోపురమా, సియోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు పూర్వపు అధికారం వస్తుంది, యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం వస్తుంది. మీరెందుకు కేకలు వేస్తున్నారు? మీకు రాజు లేడా? మీ సలహాదారులు నాశనమయ్యారా? అందుకే ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా మీరు బాధపడుతున్నారా? సియోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా నొప్పులు పడుతూ కను, ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి, బబులోను వెళ్తారు, అక్కడ మీకు విడుదల కలుగుతుంది. అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి, సియోను అపవిత్రం అవుతుందిగాక, దాని నాశనం మేము కళ్లారా చూడాలి అంటారు. ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు, ఆయన ఆలోచన అర్థం కాదు. కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు. యెహోవా ఇలా అంటున్నాడు, సియోను కుమారి, లేచి కళ్ళం తొక్కు, మీకు ఇనుపకొమ్ములు, కంచుడెక్కలు చేస్తాను. నీవు అనేక ప్రజల సమూహాలను అణిచివేస్తావు, వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్ఠిస్తాను. వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్ఠిస్తాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము. బేత్లెహేముకు రాబోయే పాలకుడు. యెరూషలేము ప్రజలారా, యుద్ధసేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది, అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంపమీద కొడతారు. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నాకోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి నిత్యం నుంచి ఉన్నవాడు. కాబట్టి ప్రసవ వేదన పడే స్త్రీ బిడ్డను కనే వరకూ దేవుడు వారిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలిన వారు ఇశ్రాయేలీల దగ్గరికి తిరిగి వస్తారు. ఆయన యెహోవా బలంతో, తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు. విధ్వంసం, విమోచన. అశ్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు, వాణ్ణి ఎదిరించడానికి మేము 7 గొర్రెల కాపురులను, 8 నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి. వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన మనలను ఇలా కాపాడతాడు. యాకోబు సంతానంలో మిగిలిన వారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ యెహోవా కురిపించే మంచులాగా, మానవ ప్రయత్నం ఆలోచన లేకుండా గడ్డి మీద పడే వానలాగా ఉంటారు. యాకోబు సంతానంలో మిగిలిన వారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహంలాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహంలాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది. నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది. అది వారిని నిర్మూలం చేస్తుంది. యెహోవా ఇలా చెబుతున్నాడు, ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను, నీ రథాలను ధ్వంసం చేస్తాను, నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను, నీ కోటలన్నిటినీ పడగొడతాను, నీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు. చెక్కిన విగ్రహాలు, దేవతా స్తంభాలు మీ మధ్య ఉండకుండా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు. మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండా వాటిని పెల్లగిస్తాను. నీ పట్టణాలను పడగొడతాను. నేను మహాకోపంతో, ఉగ్రతతో నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము. దేవుని ఫిర్యాదు. యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు, నీ స్వరం కొండలు వినాలి. పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు. నా ప్రజలారా, నేను మీకేం చేశాను? మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి. ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీకోసం మోషే, అహరోను, మిరియాములను పంపించాను. నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా షిత్తీము మొదలు గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి. యెహోవాకు నేనేం తీసుకురాను? మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? దహనబలులను, 7 దూడలను తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా? 1,000 పొట్టేళ్లు, 10,000 నదుల నూనెతో యెహోవా సంతోషపడతాడా? నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా? నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా? మనిషి, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. ఆయన నిన్ను కోరేదేంటంటే, న్యాయంగా ప్రవర్తించు, కనికరాన్ని ప్రేమించు, వినయంగా నీ దేవునితో నడువు. ఇశ్రాయేలీయుల దుర్నీతి క్రియలు. వినండి, పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచినవాని పట్ల శ్రద్ధ చూపండి. దుర్మార్గుల ఇళ్లల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి. తప్పు త్రాసు, తప్పురాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా? ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు, అక్కడి ప్రజలు అబద్ధికులు. వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది. కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరిచాను, నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను. నువ్వు తింటావు కాని తృప్తిపడవు, నీ లోపల వెలితిగానే ఉంటుంది. నువ్వు కూడబెట్టుకుంటావు కాని అది నీకుండదు. నువ్వు దాచుకున్న దాన్ని కత్తికి అప్పగిస్తాను. నువ్వు విత్తనాలు చల్లుతావు గాని కోత కోయవు. నువ్వు ఒలీవ పళ్లను తొక్కుతావు కాని ఆ నూనె పూసుకోవు. ద్రాక్ష పళ్లను తొక్కుతావు కాని ద్రాక్షారసం తాగవు. ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు, అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు, వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను, దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను. నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు. మీకా గ్రంథము 7వ అధ్యాయము. ఇశ్రాయేలు కష్టాలు. నాకెంతో బాధగా ఉంది. వేసవికాలపు పండ్లు కోసుకున్న తర్వాత ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తర్వాత ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను. భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతివాడు తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు. వాళ్ల రెండు చేతులు కీడు చేయడానికి ఆరితేరాయి. అధికారి డబ్బులు అడుగుతాడు, న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు, గొప్పవాడు తనకు కావలసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. ఆ విధంగా వాళ్లు కలిసి కపట ఉపాయాలు పన్నుతారు. వారిలోని మంచివారు ముళ్ల చెట్టులాంటివారు, వారిలోని నిజాయితీ పరులు ముళ్ల కంచెలాంటివారు. అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, మీరు శిక్ష అనుభవించే రోజు. ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది. ఏ పొరుగువాన్ని నమ్మవద్దు, ఏ స్నేహితుని మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు. కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు, కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు. తన సొంత ఇంటివారే తన శత్రువులు. అయితే నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురు చూస్తాను, రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. నా దేవుడు నా మాట వింటాడు. ఇశ్రాయేలు తిరిగి లేవటం. నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నేను చీకట్లో కూర్చున్నప్పుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, కాబట్టి ఆయన నా పక్షాన వాదించి నా పక్షాన న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు, తన న్యాయంలో నన్ను కాపాడటం నేను చూస్తాను. నా శత్రువు దాన్ని చూస్తాడు. నీ యెహోవా దేవుడు ఎక్కడా అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి, వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు. నీ గోడలు కట్టించే రోజు వస్తుంది. ఆ రోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకు విశాలమవుతాయి. ఆ రోజు అష్షూరు దేశం నుంచి, ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రాంతం నుంచి, ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకు, ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకు ఉన్న ప్రజలు నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి. దేవుని క్షమాపణ, ఆయన కనికరం. నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. కర్మెలకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా, పూర్వకాలంలో బాషాను గిలాదుల్లో మేసినట్టు మేస్తారు. ఐగుప్తు దేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను. రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి. వాళ్ళు తమ నోటి మీద తమ చేతులు పెట్టుకుంటారు, వాళ్ల చెవులు వినబడవు. పాములాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. వాళ్ళు తమ గుహల్లో నుంచి భయంతో బయటికి వస్తారు, భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. నిన్ను బట్టి వాళ్ళు భయపడతారు. నీవంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసేవాడివి, నీ స్వజనంలో మిగిలిన వారి దోషాన్ని పరిహరించేవాడివి. నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించేవాడివి. నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు. నువ్వు మళ్లీ మమ్మల్ని కనికరిస్తావు. నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు. మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు. నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.